భాగవతం గురించి, భారతీయ ఆధ్యాత్మికత గురించి తెలియాలి అంటే నారదుడి గురించి మనకి ముఖ్యంగా తెలియదు. ఈ నారదుడు అనేటటువంటి వ్యక్తి చాలా చిత్రమైనటువంటి వ్యక్తి. ఇటు దేవతల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇటు రాక్షసుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇద్దరి దగ్గర అతనికి సమానమైనటువంటి మర్యాద కలుగుతుంది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఋషులు మహర్షులు వాళ్ళు రాక్షసులకి నచ్చరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కానీ నారదుడు వెళ్తాడు. వెళ్తే వాళ్ళు చాలా గౌరవంగా నారదుని అభిమానిస్తారు. ఎందుకు అంటే నారదుడు దేవఋషి కనుక. మనకి ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి మధ్య తేడాలు తెలియవు మనకి. అంతా ఒకటే అనుకుంటాము. లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్, రీసెర్చ్ గైడ్, వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీలో తేడా ఉంది కదా. అందరూ పాఠం చెప్పేవాళ్ళే, లేకపోతే పాఠం చెప్పడానికి సహకరించేవాళ్ళు. కానీ మొత్తం యూనివర్స్ టీ టీ వదిలిస్తే యూనివర్స్, యూనివర్స్ మీద కంట్రోలర్ ఎవడు అంటే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ. అంచేత మొత్తం యూనివర్స్ మీద కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి నాలుగు దేవుడు. అది మనకి అర్థం అవ్వాలి. ఎటువంటి శక్తితో మనము సామీప్యత పొందుతున్నాము? ఋషి అంటే ఎవరు? వాక్ శక్తి కలవరు. వాళ్ళందరినీ జరిగిపోతుంది. వాడు మంచి కంటాడో చెడు కంటాడో మనకి తెలియదు. శృంగి ఋషి ఉన్నాడు. ఎవడో నా తండ్రి మెడలో చనిపోయిన పాము వేశాడు అని విన్నాడు. వారం రోజుల లోపల కష్టపడు కాటు వేయటం వల్ల వాడు చనిపోతాడు. శపించాడు. శపించాక ఏం జరిగింది? ఎవరూ ఆపలేకపోయారు, ఎవ్వరూ ఆపలేకపోయారు. వాక్కి యొక్క శక్తి అంత. భాగవతం చదివితే మనకి కూడా వాక్శక్తి వస్తుంది. వాక్శక్తి ఎందుకు రావటం లేదు అంటే మీరు ఆ దృష్టిలో దాన్ని చదవటండి. ఏదో పారాయణ మనం చేస్తున్నాం తప్ప భాగవతంతో మొట్టమొదట మీకు రావాల్సింది ఏంటంటే వాక్శక్తి. మొట్టమొదట వాక్శక్తికి మీరు చేయవలసింది ఏంటి అంటే అన్నది చేయాలి, తక్షణమే చేయాలి. అంచేత భాగవతం చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఈ నియమాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని చేసుకుంటే భాగవతం మీకు చాలా సత్ఫలితాలు ఇస్తుంది. అనకండి ఏమి అంటే చేయాలి. అందులో చూస్తాను, ప్రయత్నిస్తాను అనే మాటను భాగవతం చదివేవాడి నోట్లోంచి రాకూడదు. చేయగలిగితే చేస్తాను అనండి, చేయలేకపోతే ఇష్టం నాకు శక్తి చాలు. వాక్శక్తి పెంపుదలకి మొదట ఈ చిన్న చిన్న మాటలు మీరు తక్షణం చేయటం నేర్చుకోండి. జీవితంలో చాలా విషయాలు మనం తక్షణం చేయడం. ఆ తక్షణం చేయకపోవటం వల్ల పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అది తక్షణము నివారింపబడవు. ఇది ఏ స్థాయి అని చెప్పాను నేను? ఋషి. ఋషి స్థాయి నుంచి మహర్షి స్థాయికి వెళ్తే ఇంకొంచెం పైకి ఎదుగుతాడు వాడు. మహర్షి స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడు తన యొక్క వాక్శక్తిని దురుపయోగం చేసుకోడు. శమీక మహర్షి అంటాం మనం. చెప్పించలే ఎవరి గురించి చెప్తున్నానో భాగవతం మీకు కథ అర్థమవుతుంది కదా. పరీక్షిత్ మహారాజు శమీక మహర్షి మెడలో చనిపోయిన పాము వేస్తాడు. మహర్షి అని చెప్పలే, ఋషి శృంగి ఋషి చెప్పించాడు. మహర్షి వైశాలి. మహర్షికి ఋషికి తేడా అర్థమైందా మీకు? ఒకడు వాక్శక్తి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటాడు, కానీ వాడి వాక్శక్తికి పవర్ ఉంది. పిల్లి శాపనానికి ఉక్తులు తెగుతాయా అని కాదు, వాడు నోట్లోంచి ఏదైనా అన్నదంటే అది జరిగిపోతుంది. మహర్షి అసలు నెగిటివ్ అండు. మీకు చేస్తే మేలు చేస్తాడు, లేకపోతే మీరేం చేసినా మౌనంగా సహించి ఊరుకుంటాడు. అంచేత విశ్వామిత్రుడు వాళ్ళు, మహర్షులు, సుబాహుడు మొదలగు వాళ్ళు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఏం అడ్డుతారు లేవాడు? ప్రకృతి అలా చేయిస్తాను. ఇది ఎందుకు చెప్తున్నాను? భాగవతంలోని మెట్లు చెప్తున్నాను. మీరు ఐదు దీపాలు వెలిగించుకోవాలి, దాని తర్వాత ఐదు విషయాల మీద మీకు కంట్రోల్ రావాలి. వీటి మీద కంట్రోల్ రావాలి. ఆయు కర్మచ విత్తంచ విద్య నిధన దేవచ. భాగవతం చదివేటటువంటి వాడి చేతిలో వాడి ఆయు ఉండాలి, వాడి కర్మ ఉండాలి, వాడి విత్తం, దాని తర్వాత విద్య నిధనం, కవు కూడా వాడి చేతిలోనే ఉండాలి. ఇది భాగవతం చదివితే వచ్చిన లాభాలని ఆ దృష్టికోణంతో మనం చదవకపోవటం మన తప్పు, చెప్పకపోవటం గురువుల తప్పు. భాగవతం ఇలా చదువుకోవాలని ఆయన ఏదో పారాయణ చేయటం కాదు. ఈ ఐదు మీ జీవితంలో కనిపించకపోతే భాగవతం మీకు అర్థం కాలేదని. ఋషి వాక్శక్తి గలవాడు, మహర్షి వాక్శక్తిని దురుపయోగం చేయకుండా ఉండేటటువంటి వాడు. ఆ తేడా మీకు అర్థమవ్వాలి. పుస్తకాల్లో చదువుతున్నప్పుడు, పురాణాలలో ముఖ్యంగా చదువుకుంటున్నప్పుడు ఈ తేడా మీరు తెలుసుకుని చదివితే మీకు చాలా అర్థమవుతాయి పురాణాలు. లేకపోతే అర్థం కావు. విషయం అంటే దుర్వినియోగం చేసుకోవచ్చు వాడు, కానీ వాడికి శక్తి ఉంది. మళ్ళాగా మనం ఏదో అనుకుంటే అలా కాదు. వాడు శపిస్తే, ఆశీర్వదిస్తే ఫలితాలు వచ్చేస్తాయి తక్షణం. మహర్షి శపించే ప్రసక్తే లేదు అసలు. నోరు ముసుకుని ఊరుకుంటాడు, చేయగలిగితే ఆశీర్వదిస్తాడు. కానీ ఆశీర్వదించటం కూడా అంత ఈజీగా జరగదు వాడికి. శపించటం ఎలా ఈజీగా జరగదు, ఆశీస్సులు కూడా అంత ఈజీగా ఇవ్వడు మహర్షి. దీని తర్వాత వచ్చేది రాజర్షి. ఈ రాజర్షి మనస్సుతో అన్ని చేయగలుగుతాడు, మైండ్ పవర్. ఈ రాజర్షుల గురించి, మహర్షుల గురించి, ఋషి గురించి మాకు ఎందుకు చెప్తున్నారు మాస్టర్? ఇంకేంటే, ఈ ముగ్గురు మీకు మీ నిత్య జీవితంలో తారసపడుతూనే ఉంటారు. మీరు గమనించారు, ఋషి మీకు కనిపిస్తూనే ఉంటాడు నిత్య జీవితంలో, తర్వాత మహర్షి మీకు కనిపిస్తూనే ఉంటాడు, రాజర్షి కూడా మీకు కనిపిస్తాను. ఉదాహరణకి ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చూద్దాం. ఓ లెక్చరర్ ఉన్నాడు, వాడి వాటికి క్లాస్ రూమ్ శక్తి ఉందా లేదా? గెట్ అవుట్ అంటే వాడు వెళ్ళిపోవలసింది క్లాస్ నుంచి బయట. ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఇవాళ మీకు కాలేజీకి సెలవు డిక్లేర్ చేస్తున్నాను, సెలవు వచ్చేస్తుంది. అలాగే మిగతా ప్రొఫెషన్స్ లో కూడా, రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్ లో మీకు ఋషులు కనిపిస్తారు. ఋషులు అంటే ఏంటి? వాక్శక్తి ఉంది, కానీ ఆ వాక్శక్తిని సాధారణంగా మనం దుర్వినియోగం చేసుకుందాం. రెండవది ఎవడు? మహర్షి. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. కొట్టుకుంటూ ఉంటారు లెక్చరర్స్, స్టూడెంట్స్ హెడ్ దగ్గరికి వెళ్తారు. హెడ్ ఏం చేస్తాడు? ఇంకా కొట్టుకోండి అంటాడా, లేకపోతే దాన్ని సర్దడానికి ట్రై చేస్తాడా? గొడవ పెట్టుకోడు. మహర్షి రాజేష్. రాజేష్ అంటే ఏం చెప్పాను నేను? మనస్సును ఉపయోగించుకునేటటువంటి వాడు. ఈ క్షణంలో మనం ఇప్పుడు కూర్చున్న వాళ్ళము మనస్సును ఉపయోగించుకుంటున్నామా, వాక్శక్తిని ఉపయోగించుకుంటున్నామా, రెండింటినీ ఉపయోగించుకుంటున్నామా? మనస్సుని ఉపయోగించుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? రాజేష్ స్థితిలోనూ ఉన్నాం, ఋషి స్థితిలోనూ ఉన్నాం. మీరు ఆ తేడాలు అర్థం చేసుకోలేకపోతే భాగవత అర్థం కాదు. ఋషి స్థితి అంటే వాక్శక్తి, మహర్షి స్థితి అంటే వాక్శక్తిని దురుపయోగం చేసుకున్నటువంటి స్థితి, రాజర్షి అంటే ఏంటి? వాక్ ద్వారా ఇతరులు మనస్సును ప్రభావితం చేయడం, టీచింగ్ ప్రొఫెషన్, మాట్లాడుకోవడం, ఇదంతా మనం ఏం చేస్తూ ఉంటాం? వాక్శక్తిని ఉపయోగించుకుని ఇతరుల మనస్సును ప్రభావితం చేస్తున్నాం. శరీరాన్ని కాదు. అంటే మనం అందరం ఎక్కడున్నట్టు? రాజర్షి స్థితిలో ఉన్నాం. ఎంత మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి. కానీ తేడా ఎక్కడ వస్తుంది అంటే, నేను కూడా క్రికెట్ మ్యాచ్ ఆడతాను అని మా కాలేజీలో ఉన్నప్పుడు మా టీచర్స్ అందరూ కూడా అప్పుడు చంద్రబాబు వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే మాకు కూడా ఉత్సాహం వచ్చేసి మేము కూడా ఒక 11 మంది క్రికెట్ బ్యాట్ అది పట్టుకుని బ్యాటింగ్ చేశాం. నేను బ్యాటింగ్ చేశాను, గవాస్కర్ బ్యాటింగ్ చేస్తాడు. నేను బ్యాట్స్మనే, గవాస్కర్ బ్యాట్స్మనే. కానీ తేడా ఉందా? తేడా ఉంది కదా. నాకు బ్యాట్ ఎలా పట్టుకోవటం కూడా రాదు. వాడు బ్యాట్ పట్టుకుంటే అవుతాడు. రాజర్షులమే మనం. కానీ పురాణంలో చెప్పినటువంటి రాజర్షులకి మనకి కొంచెం ఆ తేడా ఉంది. గవాస్కర్కి నా బ్యాటింగ్కి ఉన్నటువంటి తేడా ఉంది. కానీ బ్యాట్ పట్టుకుంటాను నేను, ఆట వచ్చు నియమాలు తెలుసు. ఎప్పుడో గుడ్డిగా బాల్ వచ్చి బ్యాట్కి తగిలితే స్కోర్ వెళ్ళిపోవచ్చది. కానీ నేను బ్యాట్స్మెన్, గవాస్కర్ కూడా బ్యాట్స్మెన్. అలాగా నేను రాజేసుకున్నా అని మీరు నేర్చుకుని చెప్పకంటే మీరు ఖచ్చితంగా రాజేసుకునే. కావాల్సింది ఏంటి అంటే, మీరు కొంచెం ఉత్సాహం తెచ్చుకుని ఆ రాజేసు స్థితికి ఎలా ఎదగాలి అన్నది ఆలోచించుకోవాలి. రాజేసు తర్వాత ఉన్న స్థితి కొంచెం కష్టం. బ్రహ్మర్షి, ఈ బ్రహ్మర్షి అంటే ఈ సోలార్ సిస్టమ్ మన సౌర కుటుంబంలో ఎక్కడైనా ఎటువంటి ఫలితాలైనా అతను పొందచేయగలడు. సౌర కుటుంబం అంటే సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి నవగ్రహాలు, వీటి గురించి అదుపులో ఉన్నటువంటి వాడు, కంట్రోల్లో ఉన్నటువంటి వాడు బ్రహ్మర్షి. అంచేత వాక్ ద్వారా ఎప్పుడైతే మనస్సును నువ్వు ప్రభావితం చేయగలుగుతావో, ఆ మనస్సు ద్వారా నువ్వు కరెక్ట్ గా ప్రభావితం చేసుకునే నవగ్రహాలు సౌర కుటుంబం గురించి జ్ఞానం వస్తుందో, అప్పుడు నువ్వేమవుతావు? బ్రహ్మర్షులు. ఈ బ్రహ్మర్షి తర్వాత వచ్చేటటువంటిది దేవత. అతను ఒక సౌర కుటుంబానికే కాదు, ప్రపంచంలో ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అతని శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ లెవెల్స్ అర్థమయ్యాయి కదా? ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అంచేత మానవ శరీరధారి అయిన వాళ్ళందరూ ఋషులే. ఇంకేంటే మానవ శరీరధారి అయినటువంటి వాళ్ళందరికీ వాక్శక్తి ఉంది. అందుకు మానవ శరీరధారులకు అంత విలువ ఇస్తారు. దేవతలకి కూడా లభించనిది మనిషికి ఉంది. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు, ఎంత అవస్థపడినా వాయువు వాయువులాగే ప్రవర్తిస్తుంది తప్ప అగ్నిలాగా ప్రవర్తించలేదు. అగ్ని అగ్నిలాగే ప్రవర్తిస్తుంది తప్ప ఇంకోలాగా ప్రవర్తించదు. అగ్నిదేవుడు అగ్నిదేవుడిలాగే ప్రవర్తించాలి పాపం. వాయుదేవుడు మరి మనిషి ఏమి? అన్ని దేవతా శక్తుల్ని తనలో దాచుకున్నటువంటి వ్యక్తి. కానీ మన ప్రారంభకరణ ఏంటంటే భాగవతాన్ని ఎదుర్కొన్నా ఉంటుంది. ఈ దేవతా శక్తులన్నింటినీ కూడా పొందలేనటువంటి ఋషి స్థాయి నుంచి దేవతి స్థాయికి వెళ్ళగలిగేటటువంటి టెక్స్ట్ బుక్, ప్రాక్టికల్ గైడ్ రెండు ఉన్నది. టెక్స్ట్ బుక్ కూడా ప్రాక్టికల్ గైడ్ కూడా ఉన్నా కూడా మనం ఇలా ఉన్నాం. మనం వచ్చిన కోరికలు తీసుకుని దానికి నారదుడు ఒకసారి భూమి మీదకి వచ్చాడ. భాగవత మాధ్యము మొదటి అధ్యాయంలో ఈ కథ వచ్చింది. భూమి మీదకి వచ్చి దేవాలయాలు తిరిగాడు, తీర్థక్షేత్రాలు తిరిగాడు, ఋషుల ఆశ్రమాలు తిరిగాడు. ఎక్కడా అతనికి భక్తి కనిపించలే. సరే ఒకసారి యమునా నది ఉద్యమ నుంచి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా ఈ కథ అర్థం చేసుకోండి. భాగవతం ఎలా చదువుకోవాలో మీకు అర్థమవుతుంది. యమునా నది ఒడ్డున ఒక అందమైనటువంటి స్త్రీ జర్జర దేహాలతో ముసలవాడైనటువంటి ఇద్దరు వృద్ధులు ఆల్మోస్ట్ సావుకి దగ్గరగా ఉన్నట్టు కదలలేని స్థితిలో పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర పెట్టుకుని విడుస్తోంది. నారదుడు తీసేయడం, ఏంటి నీ బాధ, ఇంకా నేను భక్తిని, భక్తి అంటే ఏంటో నిన్న చెప్పాను నేను మీకు, ఆ తేడా అర్థమైంది కదా. విశ్వాసం, శ్రద్ధ, భక్తి ఏంటి తేడా? విశ్వాసము అంటే తెలుసు కానీ ఆచరించడం. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, మీకు ఈ తేడాలు తెలియవు. దాన్ని బట్టి గందరగోళం ఎక్కడవుతుంది అంటే విశ్వాసం ఉంటే మీకు శ్రద్ధ ఉందనుకుంటున్నారు. విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు. విశ్వాసం అంటే ఏమిటి అంటే నాకు తెలుసు, మధ్య దాటి మంత్రం చేస్తే శ్రద్ధ వస్తుంది, కానీ చేయదు, అది విశ్వాసం. శ్రద్ధ చేయటం మొదలు ఆచరించు, భక్తి ఫలితం వచ్చేంత వరకు ఆచరించు. చాలా మంది మొదలించి మాకెక్కడ అర్థమవుతుందిలే అని చదువు మానేసే వాళ్ళు కొంతమంది చదువుదాం అని ఆచరణ మొదలెట్టి కొంత దూరం వెళ్ళాక చదువు మానేసేవాడు కొంతమంది, లేదు నేను నేర్చుకుని తీరుతాను అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది. ఈ నేర్చుకుని తీరుతాను అనేటటువంటి వాళ్ళకి భక్తి ఉంది. నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, నేనుతో బలకెక్కడం లేదు, కానీ చేస్తాను, చూద్దాం ఏముంటుందో. కానీ నేర్చుకుని తీరుతాను అనే పట్టుదల లేదు, చూద్దాం మొదలెడదాం, లేకపోతే అవుతుంది అవ్వకపోతే సరే. అది శ్రద్ధ, తెలుసు మంచిదే కానీ నేను చేయదు, అది విశ్వాసం. ఇంతకీ మనలో ఎక్కువ మందికి విశ్వాసం ఉందంట, శ్రద్ధ ఉందంట, భక్తి ఉందంట. ఎక్కువ మందికి విశ్వాసం ఉంది, అంతవరకు ఓకే. విశ్వాసం ఉంటే ఆస్తికులు అనుకుంటే అది వేరే విషయం. కానీ మీ విశ్వాసము ఆచరణలోకి రావటండి. ఆచరణలోకి వస్తేనే అది శ్రద్ధ అవుతుంది. కానీ విశ్వాసం లేకుండా మీరు శ్రద్ధగా ఉండగలరా? తెలియాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలో తెలిస్తే కదా శ్రద్ధ ఉంచేది. అంచేత విశ్వాసం లేదు కానీ నేను ఆచరిస్తాను. మనం చేసేటటువంటి అనేక కర్మకాండలు, దేవాలయాలకు వెళ్ళి చేసేటటువంటి పూజలు, ఈ బుద్ధి శ్రద్ధకి దానికి దీన్ని ఏమంటాం, బ్లైండ్ ఫెయిత్ అంటాం. ఎందుకు చేస్తున్నామో మనకి తెలియదు, ఎలా చేయాలో మనకి తెలియదు, కానీ చేస్తుంది, ఆచరిస్తున్నాం. ఆచరిస్తున్నాం కనుక అది శ్రద్ధ, డౌట్ ఏం లేదు. కానీ విశ్వాసం లేనటువంటి శ్రద్ధ అది. ఎందుకంటే ఏం చేయాలో, ఎందుకు చేయాలో మనకి తెలియదు. మన తాత ముత్తాతలు అందరూ చేస్తూ ఉన్నారు. మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు, నల్ల పిండి కథ. ఎప్పుడైనా విన్నారు మీరు? సరే కొంతమంది కళ ఊపటం లేదు కనుక ఆ కథ కూడా చెప్తాను నేను. ఒకటను పాదంకి వెళ్ళాడు, పాదంకి వెళ్ళాక ఇండియా వచ్చేసాడు. ఇండియా వస్తూ వస్తూ తన పల్లెటూరులోనే, సరే నేను పల్లెటూరులోనే ఉంటాను, ఇక్కడికి రాను, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం చేసుకున్నాడు. గృహప్రవేశం చేసుకున్నాక ఏం చేస్తున్నాను, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. సరే సత్యనారాయణ వ్రతం చేస్తుందాం అన్నాడు. వాళ్ళ తాత ముత్తాత నుంచి వాళ్ళ ఇంటికి పురోహితుడుగా ఉన్నటువంటి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి, బాబు మా ఇంట్లో రేపు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం, ఎప్పుడు చేసుకుంటారు, రేపు చేసుకుంటున్నాం, సరే వస్తే నేను వస్తానండి. వస్తానంటే అన్నాక ఈయనంటే పాదం పెట్టి డబ్బు అది సంపాదించుకుని వచ్చాడు. వాళ్ళ అమ్మ పల్లెటూరులోనే ఉందిగా, నాయన మరి నువ్వు సత్యానందతో చేద్దాం అనుకుంటున్నావు, మరి నల్లపిల్లి ఎక్కడ ఉంది ఏమండి, నల్లపిల్లి అవుతారమా సత్యానందం గారికి కావాలో? నల్లపిల్లికి ఏముంది తెచ్చేస్తానన్నాడు, పాపం వెళ్ళాడు దొరకలేదు, క్యాన్సిల్. ఏది క్యాన్సిల్ అయింది? సత్యానందం క్యాన్సిల్ అయింది. సరే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు నల్లపిల్లి దొరకలేదు. ఒకసారి ఒక పిల్లి దొరికినా అది పూర్తిగా నల్లగాలేదు, వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. సరే ఇంతకీ అప్పుడు ఇక్కడికి అనుమానం వచ్చింది, అసలు నల్లపిల్లికి సత్యనారాయణ వ్రతానికి సంబంధం ఏంటి? ఏమో నాకు తెలియదు, మీ బామ్మని అడుగు. వీళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే స్వాతి పత్రికలో ఒకసారి ఫోటోలు ఇచ్చి వాడికి గుర్తున్నా తాత ముత్తాత వాళ్ళందరితో పాటు అలాంటి పెద్ద కుటుంబం అనమాట, అందరూ బతుకున్నారు. కనుక ఈ అమ్మ వాళ్ళమ్మని అడిగింది, వాళ్ళమ్మ వాళ్ళమ్మని అడిగింది, వాళ్ళమ్మ వాళ్ళమ్మని అడిగితే అదంతా నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, మీ తాతగారికి నల్లటి తాత అంతేమో దాన్ని ముత్తాత ముత్తాత ఏదో అనుకోండి, ఆరోగ్యం తాతగారికి ఇంత నల్లపిల్లి ఉండేది. సత్యానవ్రతం చేస్తే ప్రసాదం అది తినేసి పాడు చేస్తూ ఉండేది. అంతేత మేము ఏం చేసేవాడు అంటే నల్లపిల్లిని బయటకు వచ్చేసేవాడు, ఇంట్లో ఉన్న నల్లపిల్లి తెలుసుకుంటుంది అన్నది. దానివల్ల మాకు రెండు లాభాలు జరిగేది, ఒకటి పిల్లి కూడా ఇంట్లో ఉండేది కాదు, రెండోది నల్లపిల్లి కట్టారు అనగానే అదిగో ఫలానా వాడినట్లో సత్యానవ్రతం ఉండేది మేము ఆహ్వానించకుండానే అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి ఏంటంటే నల్లపిల్లిని మేము ఎప్పుడు సత్యానవ్రతం జరిగినా కడుతూ ఉంటాం కనుక మా ఇంటి ఆనవాయితీ ఏంటి అంటే సత్యానవ్రతం చేయాలి అంటే నల్లపిల్లి ఉండాలి. అంటే నల్లపిల్లి లేకపోతే సత్యానవ్రతం చేయదు. అంత మూర్ఖత్వంలో నేటి భారతీయ సమాజం దిగజారిపోయింది, రకరకాలుగా రకరకాలుగా దిగజారిపోయింది. ప్రతి చోట ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి పండితుడు నోట్లోంచి మాకు నల్లపిల్లులే కనిపిస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ ఎక్కడా కనిపిస్తుంది? వద్దు వద్దు అంటే తప్ప ఏది చెయ్యాలో దాని గురించి, ఏది చాలా ప్రముఖమైందో దాని గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోము. అందుకని భాగవతం చెప్తూ ఉంటే భాగవతానికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాలు చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఋషి అంటే ఎవరు, మహర్షి అంటే ఎవరు, రాజర్షి అంటే ఎవరు, బ్రహ్మర్షి అంటే ఎవరు, దేవర్షి అంటే ఎవరు? మనమందరము కూడా ఋషి నుంచి రాజర్షి మధ్యలో ఉన్నవాళ్ళమే అన్నది కూడా మర్చిపోయాము. వాక్శక్తి ఉంది మీకు, ఆ వాక్శక్తిని మీరు ఎలా అభివృద్ధి పరుచుకోవాలో చెప్పేది భాగవతం. ఇంతకన్నా నారదుడు భక్తి దగ్గరికి వెళ్ళి అంటే చనిపోయేంత వరకు నేను పని ఆపను అనేటటువంటి మానసిక స్థితి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీ బాధ అని అడిగారు. వీళ్ళిద్దరు నా పుత్రులు, జ్ఞానము వైరాగ్యము. వీళ్ళకి ఒంటికి పోయింది, పని ఏమీ చేయటం లేదు, నిరుత్సాహం కలిపారు. అంటే భక్తి, భక్తి అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవంతుడి మీద భక్తి గురించి నేను మాట్లాడటంలే. భక్తి అంటే ఏమిటి? మీకు ఏది చెయ్యాలి అని తెలుసో అది ఫలితం వచ్చేంత వరకు చేయటము. ఫలితం రాలేదు అంటే అర్థం ఏంటి? వాడు చచ్చిపోయాడు అని అర్థం. అంటే డూ ఆర్ డై, ఆ మానసిక స్థితిని భక్తి అంటాం. ఆ మానసిక స్థితి ఇప్పుడు ఎంతమందిలో ఉంది? నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ బిఎస్సీలో ఇన్వేరియబుల్ గా నేను ఒక క్వశ్చన్ అడిగేవాడిని, మీరు బిఎస్సీని ఎందుకు జాయిన్ అయ్యారు? అందరికీ చేయటువంటి జవాబు ఏంటి అంటే ఎంసెట్లో రానికి రాలేదు కనుక. అందరూ ఇచ్చే జవాబు అదే, ఎందుకు జాయిన్ అయ్యారు అంటేవాడిని. ఇంకా వాళ్ళకి ఎంసెట్లో సీటు రాదు అసలు, ఎలా డూ ఆర్ డై, వస్తే నేను మెడిసిన్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతా లేకపోతే వినను, అది భక్తి. ఎలా అర్థమవుతుంది? అంతేత ఆ భక్తి గురించి భాగవతం చెప్తుంది తప్ప భగవద్భక్తి గురించి ఏం చెప్పటం లేదు. మధ్యలో చెప్తూ ఉంటుంది భగవద్భక్తి చాలా మంచిది, మీరు ఈ డూ ఆర్ డై చేసే పనిలో చిన్న చిన్న వాటిని చేయటం బదులు భగవంతుడి కోసం చేసుకుంటే చాలా లాభం అని చెప్తూ ఉంటుంది. పెద్ద గోల్ మీకు చెప్తూ ఉంటుంది. కానీ జ్ఞానము వైరాగ్యము అనేటటువంటిది ప్రతిదానికి అవసరమే. మా కుర్రవాడు ఇంజనీరింగ్ అవ్వాలి అంటే మొట్టమొదటి నీకేం జ్ఞానం ఉండాలి? ఇంజనీరింగ్ చదివితే నీ లాభాలు ఉన్నాయి, వాడు ఈ విధంగా వృద్ధిలోకి వస్తాడు, కుటుంబం బాగుపడుతుంది, సుఖంగా ఉంటాడు, అది జ్ఞానం. వైరాగ్యము ఫీజు కట్టలేని స్థితిలో చాలా మంది చాలా వస్తువులు అందించి తాకట్ పెట్టి చదివిస్తారు. నీ చదువుకి నేను ఇందుకు డబ్బు ఖర్చు పెట్టాలని ఏ తండ్రి అంటే కదా, మరి ఆ డబ్బు ఖర్చు పెట్టడం వైరాగ్యమే. జ్ఞానము వైరాగ్యము, జ్ఞానము వైరాగ్యము ఇవి రెండూ ఉన్నంత వరకు నీ కోరికలు తీరుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భాగవతం మొదట్లో చెప్పేటటువంటి ఓపెనింగ్ లైన్లోనే, ఓపెనింగ్ పేజ్లోనే మీ కోరికలు తీరేటటువంటి డైరెక్ట్ పాయింట్ చెప్తాను. ఒకటి, నీ కోరిక తీరడానికి జ్ఞానం ఉండాలి. అంచేత నీ కోరిక తీరాలి అంటే ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. మెడిసిన్ చదువుకోవాలి అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాం కదా, రోగ నివారణ చేసుకోవాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్తాం. కోరిక తీరడానికి మొదట ఏం కావాలి, ఆ కోరిక తీరడానికి కావలసిన జ్ఞానం మీకు ఉన్నదా లేదా. రెండోది ఏం కావాలి, మైండ్. ఆ కోరిక తీర్చుకోవాలి అంటే మీరు చాలా విషయాలు వదులుకోవాలి, వదులుకోకుండా మీకేమీ లభించదు. అది చెప్పాడు అక్కడ భాగవతంలో ఓపెనింగ్ లో కోరికలు తీర్చుకోవడానికి డైరెక్ట్ మెసేజ్ చెప్పాడు. ఒకటి ఏంటి అంటే భక్తి ఉండాలి. భక్తి అంటే ఏమిటి, ఆ కోరికైనా తీరాలి లేకపోతే నేనైనా పోవాలి, ఇంకా మధ్యలో వదిలే ప్రసక్తే లేదు, అది భక్తి. రెండవది, ఆ భక్తికి ఏం తోడవ్వాలి, జ్ఞానము వైరాగ్యం. అది మీరు తీసుకుంటూ ఉండండి అని చెప్తూ మొదటి స్కందంలో జరిగినటువంటి పుస్తకం తీసుకోండి ఉన్నవాళ్ళు. మనం కొన్ని సంఘటనలు చదువుకుందాం. భక్తి వైచిత్ర్యము కనిపించిన ప్రథమ స్కందంలో ఇండెక్స్ తీయండి మీరు, అందరికీ దొరికిందా అది. ప్రథమ స్కందము పక్కన ఇండెక్స్ ఉంటుంది, ప్రథమ స్కందం పక్కన ఇండెక్స్. ఇంకా ప్రథమ స్కందంలో చూసుకోండి మొట్టమొదట భక్తి వైశిష్ట్యం. భక్తి వైశిష్ట్యం మీరు చెప్పాను కదా, భక్తి దేంతో కలిసి ఉండాలి, జ్ఞానము వైరాగ్యంతో కలవనటువంటి భక్తి మీకు ఫలితాలు కాదు. భక్తి అంటే భగవద్భక్తి అని మాత్రమే అనుకోకండి. ఏ భక్తి, ఆ రిజల్ట్ కావాలి. సాంబారు పెట్టాలి వంటిలో, సాంబార్ పెట్టాలంటే మొదటంటే నేను మీకు నేను సాంబార్ పెట్టి తీరాలి అనుకునేటటువంటి నిర్ణయం ఉండాలి. నాకు ఇప్పుడు అవడ పెడతాను, లేకపోతే చారు పెట్టేద్దాం, చారు కూడా ఉండేది, అన్నం ఉండేసి ఆవకాయ నిమ్మకాయ పెట్టేద్దాం అంటే భక్తి లేదు. భక్తి అంటే అర్థమైంది నాకు ఇప్పుడు. భక్తి అంటే ఇచ్చి వాళ్ళలాగా మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడి మీద ఉంటేనే భక్తి అని. భక్తి అంటే నువ్వు అనుకున్నది చెయ్యాలి. అర్థమవుతుందా ఈ పాయింట్? మీరు అర్థం చేసుకుని మీ పిల్లలకి చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. మీ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మీరు ఏదైనా ఒక కోరిక, నాతో చాలా మంది అంటారు మాస్టారు నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. నేను ధైర్యంగా చెప్తాను మీకు ఇల్లు కట్టుకోవాలని, మీరు కట్టుకోవాలంటే కట్టేసుకుంటారు. ఎలాగా అన్న నడకండి, నేను చాలా సార్లు చూశాను. 27 మాస్టారు మా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, మీ దగ్గరికి వచ్చేసరికి కదా మేము ఒక 6 నెలలు ఇల్లు కట్టేస్తున్నాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏకైక కారణం ఏంటి అంటే ఆ వాసన అంటుంది. ఏ వాసన? నాకున్నటువంటి భక్తి. ఏంటి నాకున్నటువంటి భక్తి? తక్షణం జరిగేవాడు, తక్షణం దొరకపోతే నేను భరించలేను, దాంట్లో మా వాళ్ళకి చాలా బాధ్యతగా ఉంటుందంటూ ఆయన చెప్తున్నారు కూడా. ఇవాళ చెప్పింది ఈ క్షణంలో దొరకపోతే అవుతుంది, వాళ్ళు అవుతుంది నేను అవుతుంది కదా, అది భక్తి అంటే. ఇంతకి ఇప్పుడు మనం సాంబారు పెడుతున్నాం కదా, సాంబార్ పెట్టుకోవాలి. ఇప్పుడు వంటింటికి వెళ్ళాం, వంటింట్లోకి వెళ్ళాం, ఎందుకు కావాల్సిన కింద కనిపించలేదు, వదిలే సాంబార్ లేకుండా పండిస్తున్నాం, భక్తి లేదు. సాంబార్ పెట్టి తీరాలి అప్పుడేం చేస్తారు మీరు, కావాల్సిన కింద వెళ్ళుకుంటాను, లేకపోతే కందిపప్పు లేదు అంటే ఉప్పు పప్పుతో పెడతారు. ఏదో విధంగా సాంబార్ పెట్టి తీరాలి అనేటువంటి సంకల్పం భక్తి. కానీ తమస పెట్టడం రాదే జ్ఞానం లేదు. పెట్టగలరా? పెట్టాలని ఉంది, నీకు చాలా ప్రేమ ఉంది. చాలా మంది ఇళ్ళని నేను వెళ్ళినప్పుడు చెప్తారు మాట్లాడి, నీకు అదేదో చాలా ఇష్టం కదా అని తెలుసుకుంటున్నాను. కానీ అదేంటో ఇష్టమైందని తెలుసుకుంటే వాళ్ళకి కానీ అది నాకు పెట్టరు వాళ్ళు. నా మీద ఎంత ముందుందో అర్థమైపోయింది కదా. మనకి ఈ కాలంలో ఆచరించకుండా ఉండటానికి మర్చిపోయాను అని చెప్పడం అది చాలా ఈజీ అయిపోయింది. ముల్లా నసరుద్దీన్ అని మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడి ఇంటికి వెళ్తే స్నేహితుడు అతను కలిసి పద బజార్కి వెళ్దాం అన్నాడు. ఎవరు స్నేహితుడు? ముల్లా నసరుద్దీన్. ఆహా, మీరు బజార్కి వెళ్తున్నారా అని వాళ్ళ భార్య ఒక లిస్ట్ చెప్పింది. ఇది తీసుకురండి, ఇది తీసుకురండి, ఇది తీసుకురండి, ఇది తీసుకురండి అని అందరికీ చదువుతాడు. చదువుకున్న తర్వాత బయటకు వచ్చాడు. మీకు జ్ఞాపశక్తి అంత అమోఘమా, మీకు అన్నీ గుర్తుంటాయన్నాడు. నేను తీసుకొస్తే కదా గుర్తుంటాను. చాలా మాటలు మనం వాడేది చెయ్యాలని లేకపోయినా అంటాం. మీరు కూడా మీకు భక్తి రాజ్యం అంటే అది మీకు చేయాలని లేదు, చేయాలని లేదు అని అర్థమైందా? మీరు మీ జీవితంలో చూసుకోండి, ప్రతిరోజు మీరు ఎన్ని మాటలు మీకు చెయ్యాలని లేకపోయినా కూడా, చెయ్యము అని తెలిసినా కూడా భక్తి రాదు. భక్తి అంటే అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు వాక్సిప్ దురుపయోగం అయిందే కదా. కానీ చెయ్యాలని ఉంది కానీ జ్ఞానం లేదు. సాంబార్కి వెళ్దాం. ఇంకేనంటే ఆధ్యాత్మికత అంటే ఎక్కడో లేదు, మన నిత్య జీవితంలో అడుగు అడుగునా కనిపిస్తుంది. జ్ఞానం లేదు ఎలా పెట్టాలి? వైరాగ్యం లేదు. సాంబార్ పెట్టాము కానీ వడ్డించానంటే అబ్బాయి ఇంత మంచి సాంబార్ కూడా వడ్డిస్తామన్నా, నేనే తినాలి తప్ప. వైరాగ్యం ఉంటేనే కదా ఇంకోటి వడ్డిస్తాయి కదా. లాస్ట్ నేను పెట్టుకున్నాను, ఇంత కష్టపడి నేను చేసుకున్నాను, నేనే తింటాను అంటే మీకు అర్థమైందా? భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేది మీ ఏ కోరిక తీరాలన్నా ఉండవలసినటువంటి మూడు ఫ్యాక్టర్స్. అది ఈ మూడు ఫ్యాక్టర్స్ లేకపోతే మీ ఏ కోరిక తీరదు. ఏ కోరికలో ఈ మూడు ఉంటాయో ఆ కోరిక గ్యారంటీగా తీరిపోతుంది. దాన్నే భక్తిని శక్తిపరంగా చెప్పదలుచుకున్నప్పుడు ఇచ్చాశక్తి అంటారు. సంకల్పశక్తి, ఇచ్చాశక్తి. జ్ఞానాన్ని జ్ఞానశక్తి అంటారు. వైరాగ్యాన్ని క్రియాశక్తి అంటారు. క్రియలు పెట్టగలగదు వాడికి వడ్డించాలి. అంటే ఒక సాంబార్ చేయటంలోనే మీకు మూడు వచ్చేస్తాయి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడింటిని కలియుగంలో నేను ప్రతి ఇంటిలోనూ స్థాపిస్తాను అని నారదుడు భాగవతంలో ప్రతిజ్ఞ చేశాడు. నారదుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చడానికి మనం ఇక్కడ కూర్చునున్నాం. అంటే మనం ఎవరి శిష్యులం? నారదుడి యొక్క శిష్యులం. అది మీకు అర్థం అవ్వాలి. అందుకు నారదుడు అంటే ఎవరు? ఎవరు అంటే దేవర్షి. దేవర్షి అంటే ఎవరు? కాస్మిక్. అనేక కోటి కోటి బ్రహ్మాండాలలో ఉన్నటువంటి సౌర కుటుంబాల మధ్య అనుసంధానం చేయగలిగేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సంకల్పం ఏంటి అంటే భాగవతంలో చాలా స్పష్టంగా అర్థం చెప్పాడు. నువ్వేం కంగారు పోవు, నేను ఇంటి ఇంటా కూడా నిన్ను ప్రతిష్ఠిస్తాను. ఎవడి సంకల్పం ఇది? మన నారదు యొక్క సంకల్పం గ్యారంటీగా జరుగుతుంది. దానికి మీ భక్తికి తోడవుతుందా తోడవుదా అన్నదే మీరు ప్రశ్నించుకోండి తప్ప అది జరుగుతుంది. మీ భక్తి కూడా తోడవుతే ఏమవుతుంది? ఈ కార్యక్రమంలో మీరు కూడా పాత్రగించుతారు. ఎవరి కార్యక్రమంలో? నారద మహర్షి యొక్క కార్యక్రమం అంటే అర్థమైంది ఎంత గొప్పదైనటువంటి కార్యక్రమం, ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తితో మీకు అనుసంధానం జరుగుతుందో. అందుకు నారదుడి గురించి తెలియాలి అని చెప్పాను. భక్తి వైశిష్ట్యం అర్థమైంది కదా. ఇప్పుడు భక్తి వైశిష్ట్యం అంటే అర్థం ఏంటి? జ్ఞానశక్తిని, క్రియాశక్తిని సంకల్పశక్తితో కలపాలి. మొత్తం ఇదే చెప్తుంది, అంతకంటే ఇంకేం లేదు. మీ యొక్క జ్ఞానశక్తిని, మీ యొక్క క్రియాశక్తిని దేంతో కలపాలి? సంకల్పశక్తితో కలపాలి. ఇంతకంటే పెద్ద సక్సెస్ ఫార్ములా ఎవరికైనా కావాలా? ఇంతకంటే మించిన సక్సెస్ ఫార్ములా ఎక్కడైనా ఉన్నదా? మీరు ఏది కావాలనుకున్నా ఈ మూడు కలుపుకుంటే చాలు. ఈ మూడు కలుపుకోవటానికి దాని తర్వాత చెప్పేటటువంటి భగవానుని అవతారములు ఇది చూసుకోండి. ఇక్కడ భగవాన్ అనేటటువంటి పదము భాగవతంలో ఎక్కడ చెప్పినా సంకల్ప సిద్ధి కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. సంకల్ప సిద్ధి అంటే అనుకుంటాడు తక్షణం జరిగింది. భగవంతుడు కదే కదా మనం అసలు ఈ ప్రపంచం రావాలి అనుకున్నాడు, ప్రపంచం ఇంకొక భగవాన్ అనేటటువంటి మాటకు ఈ అర్థం మీరు మనసులో పెట్టుకోండి. సంకల్ప సిద్ధి అనుకున్నది జరగాలి. చీఫ్ మినిస్టర్ సంకల్పం ఎట్లా పనిచేస్తుంది? స్టేట్ల కంటే అంతే. రాష్ట్రానికి భగవాన్ ఎవడు? చీఫ్ మినిస్టర్. దేశానికి భగవాన్ ఎవడు? ప్రెసిడెంట్. అది పేరు మీదగా అంతా జరుగుతుంది. అంటే ఏంటి, వాళ్ళు ఏం చేయక్కర్లే, వాళ్ళు సంకల్పిస్తే చాలు. మా ప్రిన్సిపాల్ మా కాలేజీలో పిలిచి యూజీసీ చైర్మన్ వస్తున్నాడు, అంతటి టాప్ గా ఉండాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మా తల ప్రాణం పోకొచ్చేది. మా తల ప్రాణం పోకి రావటం వల్ల పిల్లల తల ప్రాణం పోకొచ్చేది. ఇంకేంటే మేము ఎవరికి చెప్తాం? వాళ్ళకి చెప్తాం. సరే ఆ యూజీసీ కమిషన్ వచ్చే లోపల లాబొరేటరీ ఎంత నీట్ గా రెడీగా అయిపోతాయి. ప్రిన్సిపల్ నుంచి చెప్పాడు యూజీసీ కమిషన్ వస్తుంది, మీరు చేంజ్ చేయండి. ఏ విధంగా అయితే మీరు ఈ ప్రిన్సిపాల్ మాట ఇక్కడ చీఫ్ మినిస్టర్ మాట రాష్ట్రంలో, ప్రెసిడెంట్ మాట దేశంలో చెల్లుతుంది అని అర్థమవుతుందో, భారతీయ సంస్కృతి భారతీయ తత్వజ్ఞానం ఏం చెప్తున్నారు అంటే, ఈ బుద్ధి గ్రహాన్ని శాసించేటటువంటి ఒక శక్తి ఉన్నది, దాన్ని భగవాన్ ఈశ్వరుడు అంటారు. భగవాన్ అంటున్నాను ఈశ్వరుడు అంటారు. ఎవరు అతను? బుద్ధి గ్రహాన్ని శాసించేది. బుద్ధి గ్రహాన్ని శాసించేటటువంటి శక్తి అంటే అర్థం ఏమిటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బుద్ధి గ్రహంలో ఏ దేశాలు నీటిలో మునిగిపోవాలి, ఏ దేశం ఏ దేశం మీద యుద్ధం చేసుకుంటే ఏ దేశం గెలవాలి, ఏ దేశానికి ఎవరు రాష్ట్రాధిపతి అవ్వాలి, సేనాధ్యక్షుడు అవ్వాలి, అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఈశ్వరీయ శక్తి. ఆ ఈశ్వరీయ శక్తితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం భగవంతుడిగా పూజిస్తాం. సత్యసాయి, సిద్ధిసాయి, ఇవన్నీ కూడా ఎవరితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు? ఈ ప్రపంచాన్ని సాధించేటటువంటి ఈశ్వరీయ శక్తితో సంబంధం ఉన్నాం. అంటే తెలివైన వాడు భాగవతం ఏం చెప్తాడు అంటే, నువ్వు ఒక పొలిటీషియన్ను, ఒక బిజినెస్ మ్యాన్, ఓ మనిషిని ఎన్నుకోకు, చేసేదేదో ఐశ్వర్య శక్తితోనే నువ్వు అనుసంధానం చేసుకో. ఇంకట అతను కనుక వాకిస్తే నీ పని జరిగిపోతుంది. సృష్టిలో ఎక్కడున్నా కూడా నీ పని జరిగిపోతుంది. అనన్యాసింటే ఎంతో మా ఏ జనాభ పరిపాసతే తేషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామి. ఈ అనన్య భక్తి అంటే చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి మనుషులకు. నిరంతరం రామ్ 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 కృష్ణ 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 కృష్ణ. రాముడి మీద లేదు మనస్సు, కృష్ణుడి మీద లేదు. దాన్ని కబీర్దాస్ ఏం చెప్తాడు అంటే, కర్మేతో మాలా మీరే జీబు సిరే ముఖమా. అర్థం చేతిలో ఏం తిరుగుతుంది? మాన తిరుగుతుంది. నాలుక మంత్రజనం చేస్తుంది. మనువాతో చెందుతుంది మనస్సు. తప్పవాడు చూస్తున్నాడా లేదా నేను జపం చేస్తుంది అంత కరెక్ట్ గా చూస్తున్నాను లేదు, అసలు వాడు గమనిస్తున్నారా లేదా నేను రోజు పూజ చేస్తున్నాను, అసలు నన్ను భక్తుందని గమనిస్తున్నారా లేదా, మంత్రజపం చేస్తూ వచ్చేటటువంటి ఆలోచన మీ సంగతి నాకు తెలియదు, నాకు వచ్చే ఆలోచన చెప్తున్నాను. నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి కనుక మీకు అలాంటి ఆలోచనలే వస్తాయేమో అని అనుమానం ఉన్నాయి. అక్కడ ఏమిటి, మనస్సు భగవంతుడి మీద లక్ష్యం చేసుకోవడం లేదు. యహతోషి మీదన్నా ఇది కాదు యోగక్షేమం మహామ్యహం అనేటటువంటి ఆ ఈశ్వరుని యొక్క మాట మీకు వర్తించాలి అంటే మీకు భగవంతుడి మీద అనన్యం చింత ఉండాలి తప్ప, స్మరణ ఉండాలి తప్ప నామము జపించటము కాదు. అనన్యా చింత ఎంతో మామ. దానికి ఉదాహరణ చెప్తాను నేను ఒకటి, మీకు అర్థమవుతుందేమో. నేను విజయవాడ వెళ్ళినప్పుడు కెనరా ట్రావెల్స్లో ఒక కెనరా బ్యాంక్ ఆఫీసర్ ఉండేవాడు. వాళ్ళ స్నేహితుడు ఒకతను ఈయన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అతను పల్లెటూరులో ఉంటున్నాడు, వాళ్ళ అబ్బాయికి 98% మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో. ఏం చేయాలి, పల్లెటూరు వాడు వాళ్ళకి ఏం తెలియదు ఏం చేయాలి. ఈయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఇంజనీరింగ్లో చేర్పించాలి. ఎక్కడ చేర్పించాలంటే నువ్వు ఎంసెట్లాగే ఎందుకు నమ్మానిస్తావు, నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇలానే వెళ్తావు, 98% మార్క్స్ వచ్చాయి, గ్యారంటీగా సీట్ వచ్చేస్తుంది. సరే అయితే అప్లై చేసుకున్నాడు, ఇలానే వెళ్ళాడు, జాయిన్ అయిపోయాడు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు అయిపోయాయి అబ్బాయికి. సెలవు ఇచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, పల్లెటూరుకి వచ్చాడు. పల్లెటూరుకి వచ్చాక ఏదో టూరింగ్ టాకీ సినిమా వస్తే సినిమాకి వెళ్ళాడు. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అబ్బాయి. అక్కడ వాళ్ళ నాన్న యొక్క స్నేహితుడు ఒకతను కనిపించాడు. ఏం బాబు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం జవాబు వచ్చాడు, ఇంజనీరింగ్ అని చెప్తాడా లేకపోతే సినిమా చూస్తున్నా అని చెప్తాడా. ఇంజనీరింగ్ అని చెప్తాడు కదా, కానీ వాళ్ళు చూస్తున్న పని ఏంటక్కడ. మరి అబద్ధం చెప్పాడా కరెక్ట్ చెప్పాడా. ఇప్పుడు అతనిలో అతన్ని చింత అంటే ఏంటి, నువ్వు ఏది చేస్తున్నా నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నా జీవితం యొక్క లక్ష్యం ఇంజనీర్ అవటము అన్నది వాడికి నిరంతరం గుర్తుంది. అదే అనన్య చింత అంటే తప్ప రామ్ రామ్ కృష్ణ కృష్ణ అంటే కాదు. ఎలా అర్థమైందా, భావం అర్థమైందా, అదే అనన్య చింత అంటే. డాక్టర్ ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు, దగ్గుని ఎమర్జెన్సీ కాదు వస్తుంది, సినిమా చూస్తున్నాడు, సడన్ గా ఏమైపోతాడు, డాక్టర్ కదా. అది అందరి చింత అంటే నిరంతరము కూడా నువ్వు ఏ లక్ష్యం మీద మనస్సు పెట్టుకుని ఉన్నావో ఆ లక్ష్యం మీద కనుక నువ్వు మనస్సు పెట్టుకుంటే యోగక్షేమం మహాదేహం నీకు ఉన్నది పోదు, లేనిది వస్తుంది. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండటం, యోగము అంటే లేనిది రావటం. ఏదైనా మనం పొందలేదనుకోండి ఏమంటే యోగా లేదు పోయిందన్నా అంటే వస్తే అర్థం ఏంటి, యోగా ఉండదు క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉంటుంది. అంచేత నీ కోరిక ఏదైనా సరే ఉన్నది పోకుండా నీకు లాభాలు రావాలి అనుకుంటే ఏముండాలి, ఆ లక్ష్యం మీద అభినందించుతూ ఉండాలి. ఆ పెట్టుకునే లక్ష్యం ఏదో ఈ ప్రకృతిని శాసించేటటువంటి ఈశ్వరుణ్ణే పట్టుకుందాం అనుకో, ఏమవుతుంది అప్పుడు, నువ్వు అనుకున్నావు తక్షణం జరిగిపోతుంది. నిజంగా అది సంభవమా మాస్టారో వెళ్తాం చాలామంది ఇప్పటికి కూడా రోగాలన్నింటా పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నా, యోగి దగ్గరికి వెళ్తున్నా కదా, గురువు దగ్గరికి వెళ్తున్నాడు. బిజినెస్ లో మనం అనుకున్న లాభాలు రావటం లేదు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం. పొలిటీషియన్స్ ఎక్కడికి వెళ్తారు, పైకి ఎంత చెప్పినా ఎవరి దగ్గరికి వెళ్తున్నాను. మనము ఇంత తెలిసి వారి దగ్గరికి వెళ్లకుండా ఈ పొలిటీషియన్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన కర్మ ఏమిటి అని భాగవతం అడుగుతాం. వాళ్ళు ఎవరిని పట్టుకుంటున్నారో అర్థమవుతుంది. బిజినెస్ పీపుల్ కానీ సక్సెస్ఫుల్ పీపుల్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, యోగుల దగ్గరికి వెళ్తున్నారు. మరి నువ్వు ఇంటికి వెళ్ళకూడదు యోగుల దగ్గరికి. అది భాగవతం మీకు ఇచ్చే షార్ట్ కట్. నీ కోరికలు తీరాలి అంటే నువ్వేమీ చేసుకోవట్లేదు, నువ్వు వాడిని పట్టుకో. వాడిని ఎలా పట్టుకుంటావు నువ్వు, భగవంతుని యొక్క అవతారములు అని అక్కడ చెప్పాడు. నువ్వు ఎలా పట్టుకోగలుగుతావు భగవంతుని యొక్క అవతారంలో మొదటి అవతారం ఏమిటి తెలుసా, మత్స్య అవతారం, తర్వాత కుర్మ అవతారం, దాని తర్వాత వరాహ అవతారం, దాని తర్వాత నరసింహ అవతారం. ఈ అవతారాలు తెలుసు కదా, ఈ అవతారాలన్నీ కూడా ఈ భగవత్ శక్తి నీలో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ శరీరంలో పెట్టబడింది అని భాగవతం చెప్తాను. ఈ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవటానికి ఒక ప్లగ్ ఉంది మన శరీరంలో. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అవి వచ్చాక మీరు చూసి ఉంటారు, 8-pin plug, 10-pin plug, 15-pin plug అంటే వచ్చింది అర్థమవుతుందా. ఆ ప్లగ్ లో 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఉండవు, చాలా పాయింట్స్ ఉంటాయి. మన శరీరంలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ భగవంతుని కలుసుకుని మన ఆ ఈశ్వరుడు యొక్క శక్తి మనలోకి దిగటానికి ఒక్కన్నేట్లు ఉంది. అది భగవంతుడి యొక్క అవతారాలు. అది తల్లి శరీరంలో నువ్వు ఉన్నప్పటి దగ్గర నుంచి 10వ నెల వరకు గ్రో అవుతూ ఉంటాయి ఆ 10 పాయింట్స్ మధ్య. మన కర్మ ఏమిటి అంటే పూర్తిగా మనము మాతృత్వ యొక్క విలువను మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం మాతృత్వ యొక్క విలువ. తెలియదు మనకి నువ్వు ఓ భగవదంశని మన శరీరంలో ఆ మాతృ నుంచి బయటికి తీసుకొస్తుంది అని. సాధారణ శరీరం కాదు ఇది, కానీ శరీరంలో ఉన్నటువంటి కోశాలు మనకి తెలియవు. కోశాలు అంటే ప్రజలు ఖజానాలు మనకి తెలియవు. అందమై కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, 5 కోశాలున్నాయి. ప్రతి కోశాన్ని మీరు పాజిటివ్ గాను ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్ గాను ఉపయోగించుకోవచ్చు. పాజిటివ్ గా అంటే సస్పెండ్, నెగిటివ్ గా అంటే రక్షణ. మొత్తం ఎన్ని? 10. అది భగవంతుని యొక్క 10 అవతారాలు. అది మీరు మనస్సులో పెట్టుకుని జాగ్రత్తగా చదువుకోండి. మీరు కూడా భగవద్గీతలే. స్త్రీలు అసలు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుకే ప్రిడిక్షన్స్ ఏం చెప్తున్నాయంటే రాబోయేటటువంటి యుగము మాతృ యుగము లేక స్త్రీలు డామినేట్ చేస్తారు అని చెప్తున్నారు. అది జరుగుతుంది ఎలాగో, కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు భాగవతాన్ని తెలుసుకుని దానికి ఉన్నటువంటి శక్తి మీలో సంపాదించుకోగలిగితే. తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి అది అలా గ్రో అవుతున్నప్పుడు అక్కడ ఒక్కొక్క అవతార ప్రాకట్యం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఏం జరగాలి అంటే ఆ నెలలలో ఆ అవతారానికి సంబంధించినటువంటి యజ్ఞాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఆ విద్య ఎక్కడుంది? కానీ విద్య ఉంది భాగవతంలో. రేపు చేయబోయేటటువంటి ఆ మేధాయజ్ఞ పరంపర కార్తీక మాసంలోనే స్టార్ట్ చేశాం. ఎందుకు కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తున్నాము అంటే కార్తీక మాసం శివుడికి సంబంధించినటువంటి మాసం, లయస్థితికి సంబంధించినటువంటి మాసం. అంతేకాదు ఒక జీవాత్మ భూమి మీదకి రావాలి అంటే ముందు వాళ్ళు ఎక్కడో తన శరీరాన్ని వదిలి ఉండాలి కదా. వాడు మళ్ళీ నీ గర్భంలోకి ప్రవేశించాలి. ఈ యజ్ఞ విధానము సృష్టి యొక్క యజ్ఞ రహస్యాన్ని పూర్తిగా మనం మర్చిపోయాం. ఆ రహస్యం అంతా కూడా మీకు భగవానుని అవతారములలో దొరుకుతుంది. ఆ దృష్టికోణంతో చదవండి. దాని తర్వాత వ్యాసుని నైరాక్ష్యం, ఇదంతా సరే బాగానే ఉంది. నేను 4 వేదాలు క్రోడీకరించాను, 18 పురాణాలు రాశాను, 24 గీతలు రాశాను, 24 స్మృతులు రాశాను, ఉపనిషత్తులు అన్నీ కూడా ప్రపంచానికి అందజేశాను నేను. కానీ ఎక్కడో అసంతృప్తి వ్యాసుడి, చెప్పవలసిందేదో చెప్పలేదు. అప్పుడు ఆ నిరాశా సాగరంలో కూర్చున్నటువంటి వ్యాసుడి దగ్గరికి నారదుడు వస్తాడు. నారదుడు వస్తే వ్యాసుడు అడుగుతాను, ఎందుకు నాకు ఈ అసంతృప్తి? ఏమీ లేదు, నువ్వు అన్నీ రాశావు ధ్యానం గురించి వైరాగ్యం గురించి, కానీ అసలైనటువంటి ఎవరి సంకల్ప శక్తితో ఈ సృష్టి ఆవిర్భవించిందో అతని గురించి నువ్వు రాయలేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. ఎవరి సంకల్ప శక్తితో ఈ సృష్టి చేయబడిందో వాడి గురించి నువ్వు రాయలేదు. ఎందుకు రాయలేదు? ధ్యానము వైరాగ్యము ఉన్నా సంకల్పం లేకపోతే ధ్యానము వైరాగ్యము పనిచేయవు. నీకు వంట వండాలనే లేదనుకో, ఇంకా క్రియాశక్తి ఉన్నా జ్ఞానశక్తి ఉన్నా వేస్తేగా. ఉదాహరణ అర్థమవుతా, నేను వంట ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే అంత చిన్న విషయాల్లో కూడా భాగవతం పనిచేస్తుంది అని మీకు తెలియటం. భాగవతం అంటే ఏదో ఋషుల ఆశ్రమంలో చదువుకునేటటువంటిది కాదు. నువ్వు సినిమాకి వెళ్ళాలి అనుకుని సినిమాకి వెళ్ళలేకపోతే నీ సంకల్ప శక్తి వేస్ట్. నాకు చాలా బాగా గుర్తుంది, కాశీలో రాత్రి 1 గంట అయింది. గంగా నీళ్ళు ఉండిన నేను మా దుర్గా మంత్రం నాకు ఇచ్చినటువంటి గురువు గారు కూర్చుని ఉన్నాం. రాత్రి 1 గంట అయింది. అక్కడ పక్కనే స్నానం ఉంది. రామకృష్ణ ఇప్పుడు ఇడ్లీ తినాలనుంది అన్నాడు ఆయన. కాశీలో, ఇక్కడ కాదు, హైదరాబాద్లో కాదు. రాత్రి 1 గంట అయింది, ఇడ్లీ తినాలంటే అట్ట
నేను వెలుగుతున్నాను, తేడా చెప్తున్నాను. మెల్విన్ అని అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక స్నేహితుడు, అతను జియోగ్రఫీలో ఎంఏ చేస్తున్నాడు, నేను ఫిలిస్టీలో ఎంఎస్సీ చేస్తున్నా. ఇతను ఈ గురువు దగ్గర పరిచయం అయ్యాం. ఇతను ఉండిపోయాం ఆ రోజు రాత్రి గురువు దగ్గర. ఆయన అన్నది ఏంటి అంటే, నేను ఇడ్లీ తినాలని ఉంది అని నేను విన్నాను ఊరుకున్నాను. ఆయనే మాట్లాడలే, ఏమీ మాట్లాడలే ఆయన. తర్వాత ఏదో ఇంకొచ్చి దుర్గా సప్తశతి గురించి దేని గురించి చెప్తున్నాడు. నేను విన్నాను, ఇతని మధ్యన లేచాడు, లేచి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళాక నన్ను బయటకు రమ్మన్నాడు. ఇడ్లీ అంటే ఏమిటని అడిగాడు. అమెరికా వాడు తెలియదు వాడికి ఇడ్లీ అంటే ఏంటి, చెప్పాను ఎక్కడ దొరుకుతుంది, దశాబ్ద మీద ఘాట్లో ఐఎస్ కేసు ఉందయా, ఇప్పుడు మూసేసి ఉంటారు, అది దొరకదు, ఇంకెక్కడ దొరుకుతుంది, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారేనా, పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా మీకు ఇస్తే ఇస్తారేమి. ఇంకేం మాట్లాడలేదు, స్కూటర్ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి దశాబ్ద మీద కాబట్టి 20 కిలోమీటర్ల దూరం. నాకు ఒక్కడు ఇంకా చెప్తున్నాగా, ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం అప్పుడు ఉండుంటే ఎంత బాగుండేదో అని ఇప్పుడు ఏడుస్తూ ఉంటాను. వెళ్ళాడు, తీసుకొచ్చాడు, వెళ్ళాడు, ఎంత ఒకటి రెండో కాదు తీసుకొచ్చాడు. సరే బాగా చాలా ఆనందించాడు ఆయన. ఈ లోపల ఏమైంది, ఓ బస్సు వచ్చి ఆగింది అక్కడ ఆశ్రమంలో. ఆ బస్సులో తమిళనాడు నుంచి ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ వస్తున్నారు. అది అర్థమైంది అంటే, ఈయన ఇడ్లీ ఎందుకు అడిగాడో, నాలాంటి శిష్యుడు అయితే ఏమవుతుందో, క్రియాశూరుడైనటువంటి శిష్యుడు అయితే ఏమవుతుందో అర్థమైందా. గురువు యొక్క సంకల్పం కూడా నాలాంటి శిష్యుడు ఉంటే నెరవేరదు. క్రియాశూరు గురువు యొక్క సంకల్పాన్ని ఆచరణ పెట్టగలగాలి. భాగవతంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా గురువు యొక్క సంకల్పమే. ఇంకేంటే, జగద్గురువు ఉద్ధవుడితో చాలా స్పష్టంగా చెప్పాడు. ఉద్ధవుడు ఏడుస్తాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోగానే కలి వచ్చేస్తుంది, కలి వచ్చేస్తే ఇంకా మాకు మార్గదర్శకుడు అవుడు అని. నువ్వేం రాకపోవడం, వ్యాసుడు రాసినటువంటి భాగవతంలో నేను వీడిపోతాను, దాని ప్రతి అక్షరం కూడా నా శరీరమే అనుకోండి మీరు అని ఆయన స్పష్టంగా చెప్పినా జగద్గురు. నాకు అర్థం కాదు. నేను చెప్పిన ఉదాహరణ, ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను, ఎప్పుడు కూడా నేను తక్షణం చేయగలిగేటటువంటి దాన్ని ఇప్పుడు కూడా నేను మా స్నేహితులకు వాళ్ళకందరికీ అదే చెప్తాను, నువ్వు ఏదైనా నా దగ్గర ఉంటే నువ్వు తక్షణం చేయాలి. అది అసంభవం మాత్రం అనబాదు. ఇంచేత నువ్వు తక్షణం ఎప్పుడైతే చేయటం అలవాటు చేసుకుంటావో నీ పనులన్నీ తక్షణం జరుగుతాయి. మీరు కావాలంటే చూసుకోండి కొన్నాళ్ళు అది అలవాటు చేసుకుంటాం. ఇంచేత నారదుడు వ్యాస భగవానుడు చెప్తాడు, నాయన నువ్వు సంకల్ప శక్తి కలిగినటువంటి ఆ జగద్గురు యొక్క లీలలు నువ్వు చెప్పలేదు. ఇక్కడ కూడా ఇంకొక మాట చెప్పి ఇవాళ ఆపుతాను నేను. రేపటి నుంచి మన కృష్ణ లీలలు చదువుకుంటాం. లీలలు అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లీలలు అంటే 5000 సంవత్సరాల కిందట జగద్గురువు జరిపిన క్రీడలు కావు, ఆటలు కాదు, విన్యాసాలు కాదు. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యం మన మీద ఉన్నప్పుడు, భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం, రేపు కూడా మనం క్రికెట్ ఆడబోతున్నాం. వన్డే క్రికెట్ వచ్చింది, ఇది వరకు 5 డేస్ క్రికెట్ ఉండేది, ఇప్పుడు వన్డే క్రికెట్ వచ్చింది. ఇప్పుడు వన్డే క్రికెట్ కూడా పోయి ఏదో 5 బాల్ క్రికెట్ 6 బాల్ క్రికెట్ రావచ్చు, 20 ఓవర్స్ క్రికెట్ రావచ్చు. కానీ క్రికెట్ వచ్చిన నియమాన్ని మారు, ఆట యొక్క నియమాన్ని మారు, అవునా కదా? ఇది అర్థమైన పాయింట్. నియమం ప్రకారం చేసేది లీల. అది ఎప్పుడు గుర్తుంచుకో, లీల అంటే అర్థం ఏంటి అంటే నియమం ప్రకారం చేస్తాం. నియమాన్ని ఉల్లంఘించే అనుకో ఆట విలువపోతుంది. ఇప్పుడు క్రికెటర్స్ మీద ఆట మీద ఏంటది బుకింగ్ అనేటటువంటి అభాండం వేస్తున్నారు కదా, ఎవరు సెంచరీ కొడతాడు, సరే వీడు ముందే ప్లాన్ వేసేసుకుని వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి, నేను 2 బాల్కి అవుట్ అయిపోతాను, నువ్వు 20 లక్షలు పెట్టుకట్టు. అర్థమైనా నేను చెప్పేది, అప్పుడు అది లీల అవలే. ఇంకా అదేమైంది, అది బిజినెస్ అయింది లేకపోతే మోసం అయింది. లీల అంటే అర్థం ఏంటి? అంతేత లీలను మీకు ఎప్పుడు చదువుతారో జీవించడానికి కావాల్సిన నియమాలు మీకు అర్థమవుతాయి. అంతేత ఆ లీల ఎప్పుడు కరెక్టో ఆ లీల ఇప్పుడు కూడా కరెక్టే. ఇంకేంటే నియమాలు మారవు, ఆట యొక్క నియమాలు మారవు. అంతేత కృష్ణ లీలలలో ఎవరికైనా రోగం తగ్గింది అనే లీల మీరు చదివితే ఏం జరగాలి? ఆ నియమాన్ని కనుక మీరు వాడుకోగలిగితే ఇప్పుడు కూడా మీ రోగం తగ్గాలి. లీల అంటే అర్థం అది అది మర్చిపోయాను. లీలలు చదవమని ఎందుకు చెప్తామంటే ఆ లాజ్ తెలుస్తాయి కనుక మీకు, హౌ టు లివ్. అంతేత కృష్ణ లీలలలో మీకు జీవించేటటువంటి విధానం తెలుస్తుంది. డార్క్ ఫీలింగ్ నేను మీకు చెప్పాను కదా, వెబ్సైట్ ఒకటి ఎవరైనా చూసారా? వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ టీపీ క్యూండే పేరు చూసా? టీపీ క్యూండే ఆ పేరుతోనే. అతను కృష్ణ చేసిన మ్యాజిక్లన్నీ చేశాడు తన జీవితంలో. బుద్ధివాడికి చూపించాడు, మాట్లాడలేని వాడికి మాట్లాడగలిగేటటువంటి శక్తి ఇచ్చాడు. చాలా మందికి అనుమానం ఏంటి అంటే క్రైస్తే మళ్ళా పుట్టాడేమో అని. క్రిస్టియన్ అతను, అతను ఒప్పుకున్నాడు కూడా, క్రైస్తం కాదు నేను, కానీ క్రైస్త ఎలా జీవించాడో నేను అలా జీవించాను కనుక నాకు ఈ శక్తులు వచ్చాయని చెప్పాడు. భాగవతం మనం చదువుకోవాల్సినందుకు ఆ లీలలు, లీలలంటే అర్థం ఏంటో ఇప్పుడు మీకు. ఆట నియమాలు, మీరు ఆట నియమాలు పాటిస్తే ఫలితాలు వస్తాయి. అందులో ఒక పార్టీ గ్యారంటీ, ఆ పార్టీ మారదు. ఎవడా పార్టీ? భగవంతుడు. వాడు మారడుగా, ఇంకా మారేదెవరు? మనం మారుతూ ఉంటాం. మనం మారుతూ ఉంటే లీల యొక్క అర్థం ఏంటి అంటే అప్పుడు ఆ భగవంతుడు ఆ వ్యక్తితో ఆ లీల చేశాడు, ఇప్పుడు ఆ భగవంతుడు నాతో అదే లీల చేస్తే నాకేం ఫలితం రావాలి? అదే ఫలితం రావాలి. లేకపోతే ఆ లీలలు చదవడం అనవసరం. మీకు ఆ ఫలితం ఉంచి తీరుతుంది అని చెప్తోంది భాగవతం. కానీ ఆ నియమాలు మర్చిపోయాం మనం. అదేదో కథలాగా చదివిస్తూ వెళ్ళిపోతాం తప్ప అక్కడ ఆ లీల జరుగుతున్నప్పుడు భగవంతుడు ఒకవైపు ఉన్నాడు పెర్మనెంట్ గా, రెండో వైపు నువ్వు ఉన్నావు. ఎవరు బదులు? ఆ లీల జరుగుతున్నప్పుడు విదురుడో, కుంతీదేవో, అర్జునుడో, సుదత్తుడో ఎవరో ఉంటారు. వాళ్ళ బదులు ఎవరు ఉండాలి? మనం ఉండాలి. వాళ్ళ బదులు నువ్వు ఇక్కడుంటే, భగవంతుడు అక్కడుంటే ఆ లీల ఏం జరగాలి? నీ జీవితంలో కూడా చరితార్థం అవ్వాలి. అది ఎలా చరితార్థం అవుతుంది, దాన్ని ఎలా చరితార్థం తీసుకుంటాం అనేది కృష్ణ నీళ్ళని డైరెక్ట్ గా పదవ స్కంధాన్ని పెట్టుకుంటాం మనం. కానీ ఈ భాగవతం ఇక్కడతో ఆగదు. నా లక్ష్యము గ్యారంటీగా నారదుడితో పాటు మీరు కూడా ఆ లక్ష్యాన్ని తీసుకుని భాగవతాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇంటింటికి తీసుకెళ్ళాలి. ఇంటింటికి తీసుకువెళ్ళేవాడు ఎవడవుతాడు? నారదుడు అవుతాడు.